కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. క్లీం 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 కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నాపతియు గతియు నిజముగ కృష్ణ. నిపాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యమును, నితాంతాపార భూతదయయును తపసమందార నాకు దయచేయగలి. అనన్యాశ్చింతయంతో మాం నిజనాపరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ. సోదర బృందానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. శ్రీమద్ భాగవతము పంచమ స్కంధము పరమపురుషుడు పురాణ పురుషుడు శాశ్వతుడు నిత్యుడు అయినటువంటి కృష్ణ కథను పరీక్షిత్ మహారాజుకి సుఖయోగి బోధన చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం మనం ఆ తత్వము ఏదైతే కృష్ణతత్వం అని అంటామో ఆ తత్వం భరతునిగా భూమి మీద ఎలా మెరిగింది అనే కథ చదువుకుంటున్నాం. ఇన్ని కథలోనూ కనిపించేది కృష్ణుడే అని తెలిసిన వాడికి కృష్ణతత్వం బాగా తెలిసినట్టు. కేవలం వేణువు పట్టుకున్నప్పుడు, నెమలి పెంచం పెట్టుకున్నప్పుడు, గోపికాస్త్రీలతో కలిసి ఉన్నప్పుడు, మనోహరంగా కనిపించినప్పుడు, గోవులను పరిపాలిస్తున్నప్పుడు, అలా ఉన్నప్పుడు కృష్ణ దర్శనం చేయడం అనేటువంటిది అది ఒక అవగాహన. ఒక బ్రహ్మవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జిజ్ఞాసు సమస్తము బ్రహ్మమే అని ఆ జిజ్ఞాసుకి తెలియపరిచే విధానం ఎలా ఉంటుందో భాగవతము భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథము కాబట్టి అది కృష్ణనామాంకితంగా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. కానీ కనపడుతున్నదల్లా కృష్ణుడే అనుకున్నప్పుడే కృష్ణుడు అందుతాడు. మనకిష్టమైన కృష్ణుడు, మనకిష్టం లేని కృష్ణుడు కాదు. మనకు అసౌకర్యంగా ఉండేది కృష్ణుడు కాదు, సౌకర్యంగా ఉండేవే కృష్ణుడు. ఇలా మన భావనలో కొంత విభజన ఉంటుంది. విభజన మనలో తప్ప కృష్ణుడో లేదు. సృష్టిలో ఏముంటే అదంతా అంగీకారం మీదే ఉన్నది. సృష్టిలో ఉన్న విషయాలన్నీ కూడా ఒకే చోటు నుంచి వచ్చినాయి కాబట్టి అన్నిటికీ అదే మూలము, అన్నిటికీ అదే స్వామి. దానిని కృష్ణుడు అని భావన చేసుకుంటూ అలాంటి విశ్వవ్యాప్తమైనటువంటి కృష్ణతత్వాన్ని పరిశుద్ధికి అందించేటువంటి ప్రయత్నంలో సుఖ మహర్షి ఉండగా సూత మహర్షి ఇదే విషయాన్ని మహర్షులకి చెప్తూ ఉంటాడు. ఎందుచేతనంటే అప్పుడే శ్రీకృష్ణ రూపం ధరించి విశ్వాత్మ కొంత కథ నడిపి ఆ రూపాన్ని విసర్జించడం చేత మనసు రూపం మీద మాత్రం లగ్నమైపోయి ఆయన గురించి అడుగుతూ ఉంటారు. అది మాత్రమే కృష్ణుడు కాదు, మొత్తం అంతా కృష్ణుడే అని చెప్పి 12 స్కంధములుగా మనకి భాగవతం ఇచ్చారు. ఈ మొత్తం కృష్ణుడు దర్శనం చేయడం అనేటువంటిది విశ్వరూప దర్శనం. కేవలం కొన కృష్ణ కథలు దర్శనం చేయడం మన రుచి కోసం. రుచి అంటే కుదిరిన తర్వాత అదే కృష్ణుని అన్నిట్లోనూ చూడటం అనేటువంటిది సాధ్యపడుతూ ఉంటుంది. అది నీకు ఎంత సాధ్యపడితే అందులో అంతవరకు నువ్వు పెరుగుతూ ఉంటావు. అది అపరిమితమైనప్పుడు నీవు అపరిమితం వరకు చేరిపోతావు. దాన్ని నువ్వు పరిమితం చేసుకుంటే నీ వరకే అంతే. నీకు అదే నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్నటువంటి ఓ 11 కూడా అలా విగ్రహమే. కృష్ణుడు మిగతా అదంతా సామాన్ అనుకున్నావు అనుకోండి, ఇంటిండా బోర్డు సామాన్ ఉంది. ఇది అక్కడ అక్కడ కొంచెం 1-2 కృష్ణ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అదొకటేనా కృష్ణుడు అంటే? నీకు రూపానికి బద్ధుడైతే నీ కృష్ణుడు అంతే. తత్వానికి బద్ధుడైతే మొత్తం అంతా కృష్ణుడే, నువ్వు కూడా కృష్ణుడే. నువ్వు కృష్ణుడు, నీ చుట్టూ ఉండేది నీకు కృష్ణుడు. అందుకని వాడికి అందరూ కృష్ణుడిగా కనిపిస్తూ ఉంటారు, తాను గోపికగా చూస్తూ ఉంటాడు. అలాగే నిన్ను చూసేవాడు ఎదుటివాడు వాడు నీలో కృష్ణుని చూసి తను గోపికగా అనుకుంటూ ఉంటాడు. అదొక స్థితి, అది రసక్రీడకు పనికి వస్తుంది. ఒకటి రెండుగా ఉంటే ఆడుకోవడానికి బాగుంటుందని, చుట్టూ ఆయన ఉన్నాడు మనం ఆయనతో ఆడుకుంటున్నాం అనేది ఒక పద్ధతి. కానీ మనం ఏమిటంటే మనం కూడా అదే. ఈ మనం కూడా అదే అని తన్మయం చెందినప్పుడు ఏముండదు. ఒక కృష్ణుడేమో ఇంకేం లేకపోతే ఇంకేం ఉండదు, అనుభవించేవాడు ఎవడు ఉండడు. అందుచేత ఒకే ఒక కృష్ణుడు ఎన్ని రకాలుగా అవతరించి ఎన్ని రకాలుగా ఏర్పడ్డాడు, ఆ వైవిధ్యంలో ఉండేటువంటి ఆనందం, వైవిధ్యంలో ఉండేటువంటి వైభవం, ఆ వైవిధ్యం అర్థం కానప్పుడు అందులోంచి వచ్చేటువంటి ఘర్షణ, దుఃఖం, ఇష్టాయిష్టాలు ఇలాగా పోతూ ఉంటాయి. అందుకని మనకి అన్నీ కలిపేసుకుంటే మిగిలేదు తెలుపురంగు అంటారు. ఏడు రంగులు కలిపితే తెలుపు రంగు అవుతుంది. అందులో అన్ని రంగులు ఉంటాయి. తెలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే నలుపులోంచి వచ్చిందన్నారు. నలుపులోంచి తెలుపు వచ్చి తెలుపులోంచి ఏడు రంగులాగా అది తెచ్చుకున్నప్పుడు కృష్ణుడు నలుప, కృష్ణుడు తెలుప, కృష్ణుడు ఏ రంగు అనుకుంటే నువ్వు ఏ రంగు అనుకుంటే ఆ రంగు అన్నీ అనుకుంటే కృష్ణుడు నలుపు అన్నారు, అందుకని కృష్ణుడు అని పేరు పెట్టారు. నల్లని వాడన్నారు, కృష్ణుడు తెలుపు అన్నాడు, పాండురంగుడు అన్నారు తెలుపు రంగు, కృష్ణుడు శ్యామలుడు అన్నారు. ఇవన్నీ నాకెందుకు, నువ్వు ఏ రంగు అయితే నేను ఆ రంగే అన్నాడు భక్తులవాడు కదా. రంగదే చునరయ్య, రంగదే చునరయ్య అంటుంటారు కదా, శ్యామకు రంగదే అంటారు కదా. నీ రంగే నాకు ఇచ్చేయి, నేను నీవాడినే కదా. మనమంతా ఆ కృష్ణుడిలోంచి వచ్చినవాడు అయినప్పుడు, మనం కృష్ణుడు రంగు అయి ఉన్నప్పుడు, అదే అందంగా ఉందని మనకు అనిపించినప్పుడు, అది అయిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే హోళికా పౌర్ణమి. ఇంకా వాళ్ళ మీద వాళ్ళు అవి జరుపుకోవటం కాదు, లోపల భావంలో స్వభావంలో నేను కృష్ణుగా దర్శనం చేస్తే అది కృష్ణ దర్శనం. అది జరగాలంటే అందరిలోనూ కృష్ణ కనపడాలి. అందరిలో కనపడిన తర్వాత నీలో కూడా కనపడతాడు. ముందే నీలో కనపడితే నీకు అహంకారం వచ్చేస్తుంది. అంతా అదే, మనం కూడా అదే అని తెలిస్తే మంచిది. మనం అక్కడ కాదనుకుంటే అదొక వెరీ, అదొక మదం, అదొక అహంకారం. అందుకని అన్నిట్లోనూ దాన్నే చూస్తూ, అన్నిట్లోనే దాన్నే వింటూ, అన్నిటితోనూ అదే విధంగా ఆ భావంతోనే ప్రతిస్పందిస్తూ ఉంటే అప్పుడు కృష్ణ దొరుకుతాడు. పెద్ద చిన్న తారతమ్యాలు, ఎక్కడ తారతమ్యం ఉంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ సమాన భావం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఇలా నడిచినటువంటి కథలు ఉన్నాయి. కృష్ణుడే మూలతత్వం అని చెప్పడానికి కృష్ణుడు అంటాం భాగవతంలో. అదే అమ్మవారి కథ అయితే అమ్మంటాం. ఆ పురాణానికి ప్రధానంగా ఏ దేవతను అనుకుని వేదవ్యాస మహర్షి దాన్ని వివరించాడో ఆ పదాన్ని వాడుతుంటారు తప్ప నామాలకు కూడా అతీతమైన తత్వానికి నామం లేదు, తత్వానికి రూపం లేదు, తత్వానికి గుణాలు లేవు, కానీ అన్ని తత్వంలోంచి వచ్చినాయి. దాంట్లో ఉన్నాయి తప్ప దాన్ని అతిక్రమించి ఉంటాడు. ఆ అతిక్రమించి ఉన్నవాడు ఉండటం బట్టి మనం ఉన్నాం. వాళ్ళనుంచి ఒక పరమాత్మ వస్తే, ఆ పరమాత్మ జీవాత్మ వస్తే, ఆ జీవాత్మ చుట్టూ పంచభూతాలతో శరీరాలు ఏర్పడితే ఏమీ లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలు, ఈ మూడు గుణాలు తీసేస్తే అంటే అవి ఏర్పడక ముందు కేవలం ఒక అనంతమైనటువంటి వెలుగుగా ఉంది. ఆ వెలుగుకి ఆధారమైనది ఉంది. ఎందుకంటే అది ఎలా వెలుగుతోంది ఇలా చెప్పుకొచ్చారు మహర్షులు. కాలక్రమంలో మనుషుల యొక్క మేధస్సు అంతకంతకి కుంచుకుపోతూ ఉంటే, అవగాహన కరువైపోతూ ఉంటే ఈ తత్వం ఈ మేధస్సుకి అందదని వాటిని పురాణాల పైన మనకి వివరించారు. మేధంలో ఉండేటువంటి సూత్రాలే పురాణాల్లో కథలుగా వచ్చాయి. అందులో సృష్టి ఏ విధంగా నిర్మాణం చేయబడ్డది, అసలు ఏమిటి మూలం, దేని నుంచి ఎలా వచ్చింది, ఎందులోంచి ఏమి వచ్చినాయి, వీటన్నింటిలోకి మూలం ఎట్లా వ్యాప్తి చెంది ఉన్నది, తన నుంచి పుట్టుకొచ్చిన వాడు అన్నింటిలోకి తానే ప్రవేశం ఉండటం చేత ఆయన వాసుదేవుడు అంటారు. మన నుంచి పుట్టుకొచ్చిన వాటిలో మనం ప్రవేశించినప్పుడు, మనం అందులో వసించి ఉన్నప్పుడు వాసుదేవుడు అంటాం. అసలు మూలానే నారాయణుడు అంటారు. సో ఉన్నవన్నీ వాసుదేవ రూపాలే, కనపడేది విష్ణు రూపం అంటాం. ఇది సాధన పరంగా నిత్యం జరుగుతుంటే తప్ప తత్వం మనకు అర్థం కాదు. రూపమందు కదిలేటువంటి ఆత్మ, ఆత్మకు మూలమైనటువంటి పరమాత్మకు మూలమైనటువంటి అనిర్వచనమైనటువంటి ఒక స్థితి. ఎందుకంటే బ్రహ్మము ఆత్మగా ఏర్పడుట అనే కథ కనీసం 10-15 సార్లు చెప్పుకుంట. బ్రహ్మము ఆత్మగా ఏర్పడుట, ఆత్మ నుంచి ఇన్ని కోటాను కోట్ల ఆత్మలు. అందుకని ఎప్పుడు మన మూలంలోకి మనం వెళ్ళటానికి చేసే ప్రయత్నమే ధ్యానం అవుతుంది తప్ప ఏదో కొన్ని భావాల్లో పడి ఉండటం ధ్యానం కాదు. మనోలోకాల్లోనూ బుద్ధిలోకాల్లోనూ కోటాను కోట్ల భావనలో పడి ఉంటారు అందరూ. ఆ భావనకు మూలం ఎరుక, ఎరుకకు మూలం అలా వెళ్ళాలి, మూలంలోకి వెళ్ళాలి. ఏది పట్టుకునైనా మూలంలోకి వెళ్ళాలి. బంధుత్వాల్లో మూలంలోకి వెళ్తే అదే ఉంటుంది, శత్రుత్వాల్లో మూలానికి వెళ్తే అదే ఉంటుంది, మిత్రత్వంలో మూలానికి వెళ్తే అదే ఉంటుంది కదా. వెండితెర మూలంగా కథానాయకుడు ఉంటాడు, ప్రతినాయకుడు ఉంటాడు, నాయకి ఉంటుంది, విదూషకులు ఉంటారు, ఎంతోమంది పాత్రధారులు ఉంటారు. అన్నిటికీ మూలం వెండితెర. వెండితెరకి మూలం అది వెలగటానికి, అందులోకి మనం వెళ్ళిపోవటం తప్ప అది ఏమిటో మనకు తెలియదు. ఇలాంటి తత్వాన్ని ఎన్ని రకాలుగా మనకు అందించాలని ప్రయత్నం చేశారు. అది ఋషులకు మన మీద ఉండేటువంటి ప్రేమ, తాపత్రయం వరకు ఉంది ఆ ప్రేమ. మహాతపన చెందారు వీళ్ళందరూ. మూలం వదిలేస్తే ఈ ప్రపంచంలో కొట్టుకుపోతారు. ఎప్పటికీ ఎన్ని యుగాలు జరిగిన సాగిపోయినా మళ్ళీ అది దొరకదు. అందుకని అలాంటి తత్వాన్ని మళ్ళీ అందించేటువంటి వాళ్ళని కూడా వాళ్ళ నుంచే దిగి వచ్చి కథ నడిపిస్తారు. అందులో భాగంగా ఇప్పుడు మనం రహుగణుని కథ చదువుకుంటున్నాం. భరతుడి కథలో భాగంగా రహుగణుడు అనేటువంటి మహారాజు ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో అరణ్యంలో కపిల మహర్షి ఉన్నారని తెలిసి ఆయన కలవాలని ఓ పల్లకి ఏర్పాటు చేసుకుని కొంతమంది బోయల్ని పెట్టుకుని ఆ పల్లకిలో కూర్చుని వాళ్ళు మోస్తుంటే వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి దారిలో ఈ భరతుడి రూపంలో దైవం కూర్చుని ఉంటాడు. రాహుగణుడు దైవం గురించి తెలుసుకోవాలని, తత్వం గురించి తెలుసుకోవాలని, దాన్ని అవగాహన చేసుకుని దాన్ని విచారణ చేసి ఆ విచారణ మార్గంలో అతన్ని పొందాలనే ప్రయత్నంలో ఉంటాడు. కానీ తాను రాదనేటువంటి భావం ఉన్నది. పల్లకి బోయిలు ఉన్నారు, దారిలో చెట్టు కింద చాలా బలిష్టమైన దేహంతో భరతుడు కనిపిస్తాడు. ఆయన ఎవరో తెలియదు ఎవరికి, బలంగా ఉన్నాడు. వీణ్ణి కూడా మనం ఈ మూసవాడలో పెట్టుకుంటే పనికొస్తాడని వాళ్ళు పిలుస్తారు. భరతుడికి అన్నీ ఒకటే, భరతుడికి అన్నీ ఒకటే అని చేత అలాగే వస్తాడు. పలకమయం అంటారు, మోస్తాడు. అతని దేహం యొక్క ప్రమాణము పరిణామం, పరిణామం కాదు ప్రమాణమే, మిగతా వారిది వ్యత్యాసం ఉంటుంది. ఆయన బాగా ఆజానుబాహు, మిగతా వారికైనా చాలా పొడుగ్గా ఉంటాం చేత ఆయన ఒక పక్క మోస్తుంటే మిగతా వాళ్ళని రెండో పక్క మోస్తూ ఉంటే పల్లకిలో ఊపు పెరుగుతుంది. ఊపు పెరిగితే రాజుగారికి కొంచెం చిరాకు వస్తుంది. ఎందుకంటే పల్లకి ప్రయాణం సుఖంగా లేదు. అందుకని మధు తన భటులను కోపడతాడు, ఎందుకంటే వాడు ఎంత చనవుకు కదా. కోపడితే మా వల్ల తప్పలేదు ప్రభు, వీడు కూడా వచ్చాడు, వచ్చాడు వీడు పెట్టుకుంటే వచ్చాడు, ఆయనగా రాలేదు కదా, ఇతని వల్ల అలా జరుగుతుందని నీకు కోపం వచ్చిన తర్వాత ఏంది ఎలా పడితే అలా అంటాం మనుషులు అని చేత ఈయన తిట్టాడు రాజుగారు భరతుని. ఎలా మతంగా ఉందా, ఎట్లా పడితే అట్లా నడుస్తున్నావు, అందరితో కలిసి నడవట్లేదు అనేవేవో మాట్లాడతాడు. అవన్నీ చదువుకున్నాం. దానికి ఈయనేమో సమాధానం చెప్తున్నాడు. అక్కడ మన కథ ఆగింది. ఎందుకంటే భరతుడు మాట్లాడినవి బాగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది భగవత్ వాక్యాలు కాబట్టి. భగవంతుని నోటి నుంచి వాక్యం వచ్చిందంటే అది సరస్వతే కదా. అందుకని ఆయన సమాధానం చెప్తున్నాడు, ప్రభు నీవు చెప్పినది నిజము, నేనేమి భారము మోచితిని, భారం ఈ శరీరమునకే కానీ నాకు కాదు అని. ఎందుకులా అనగలిగాడంటే ఆయనకి తన శరీరం తాను కాదు అని తెలిసినటువంటి స్థితిలో స్థిరపడిపోయిన ప్రజ్ఞ గలవాడైన మనమే మన శరీరమే మనం అనేటువంటి స్థితిలో బాగా స్థిరపడిపోయి ఇరుక్కుపోయి అందులో బందికృతులు అన్నటువంటి వాడు ఎంత తేడా ఉంది కదా. భారం శరీరానికి కానీ నాకు కాదు, ఎందుకంటే నేను నా దగ్గర శరీర భావం లేదన్నాడండి. దేహభావం లేదు, దేహాత్మభావం లేదు, ఆత్మభావమే ఉంది. ఆత్మభావం ఉన్నవాడికి తన శరీరంలో ఉండే మూడు గుణాలు, ఐదు భూతాలు ఏ విధంగా వర్తిస్తున్నాయో అతను కనిపిస్తుంటుంది సినిమాలాగా. ఎవడు ఆత్మభావన కలిగి ఉన్నాడో వాని ఎందు ఇచ్చాస్వరూపం ఎలా ఉంది తెలుస్తాం. జ్ఞానస్వరూపం ఎలా ఉంది, క్రియాస్వరూపం ఎలా ఉంది, ఇచ్చా జ్ఞాన క్రియలు సమకోణ త్రిభుజంగా ఉన్నాయా, లేదా ఈ గుణములకు అతీతంగా తానుగా తానున్నాడా. తన ఎందు తానుండడం అంటే ఈ మూడు గుణాల్లోకి దిగకుండా తానుగా ఉండడం. ఇచ్చలోకి దిగవచ్చు, ఆ ఇచ్చ పూర్ణం కోసం జ్ఞానంలోకి దిగలవచ్చు, జ్ఞానం ఆధారంగా క్రియాస్వరూపం ధరించవచ్చు. అప్పుడు తనకు ఏర్పడినటువంటి భావము బుద్ధిగా పనిచేసి మనసులో ప్రవేశించి ఇంద్రియాల్లోకి ప్రవేశించి శరీరంలోకి ప్రవేశించి పనిచేసుకుంటాం. ఎన్ని మెట్లు దిగి పనిచేస్తుందో ప్రజ్ఞ, నేననే ప్రజ్ఞ మూడు గుణముల్లోకి ఐదు భూతాల్లోకి దిగి వచ్చే విధంగా పనిచేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రజ్ఞ మొత్తం వ్యాప్తి చెంది ఉండవచ్చు, ఈ ప్రజ్ఞ ఏదో ఒక కక్షలో ఉండిపోవచ్చు. మానవులకు ఎక్కువగా మనస్సునందు, ఇంద్రియములందు, శరీరమందు మాత్రమే అది విస్తరించి పనిచేస్తూ ఉంటుంది. తనకు వచ్చే భావాలు తానే అనుకుంటాడు, అది తన భావం అనుకోడు. అందుకని భావం తన భావం తానే అనుకుని అది పొందటాన్ని పొందే జ్ఞానం పొంది శక్తి తానే అనుకుని దాన్ని నిర్వర్తించుకుంటూ ఈ పంచభూతాలతో తానే అంతా చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. అది అనుకుంటే అతడు ఏమవుతాడంటే మొత్తం నుంచి వేరుపడిపోతాడు. ఈ ఎనిమిదిని అధిష్ఠించి మనం ఉన్నాం. మనము మన మూలమైనటువంటి తత్వంతో లోంచి దిగొచ్చాం అని తెలుసుండేవాడు మూలంతో కూడి బయటకు వస్తాడు. అలాంటి వాడికి అహంకారం మమకారం ఉండదు. మూలము మూలం అంటూ ఉంటాం కదా, అందుకని మూలంతో కూడి ఉన్నవాడు సాగుతూ ఉండొచ్చు, అన్ని లోకాల్లోకి వ్యాప్తి చెందచ్చు, మళ్ళీ మూలంలోకి వెళ్ళిపోవచ్చు. మూలం వదిలేస్తే ఏదో ఒక పొరలో, ఏదో ఒక ఆకర్షణలో మనం చిక్కుపడిపోతాం. చిక్కుపడిపోవటానికి రెండే కారణం, మూలం వదిలేయటం చేత అహంకారం వస్తుంది, మమకారం ఏర్పడుతుంది మనం చేసే పనుల మీద. ఒక దాని మీద ఇష్టపడ్డానంటే ఇతర విషయాల మీద అయిష్టత వచ్చేస్తుంది. అట్లా మొక్కలు అయిపోతాం. అందుకని ఆత్మ రకరకాల మొక్కలుగా అయిపోతుంది. మూలం వదిలేస్తే ఓ పూస, కొన్ని పూసలు దారానికి ఎక్కించామనుకోండి, దారం తీసేస్తే పూసలన్నీ వేరువేరు అయిపోతుంది. దారానికి ఉన్న పూసలే పూసలు, అదే దండగా పనిచేస్తుంది. మనలో దారంగా ఉన్నవాడు సూత్రాత్మ అంట. అతని ఆధారంగా ఈ మూడు గుణాలు, ఐదు భూతాలు, అష్ట ప్రకృతులు అంటాం చూసారా, అది ఏర్పడుతుంది. అందులో మణిపూసగా మనం ఉంటాం. ఇటు నాలుగు అటు నాలుగు అనుకోండి, మధ్యలో మణిపూస, ఇవన్నీ కలిసి ఉంటానికి కారణం దారం, అది కనపడదు. ఈ కనబడిన దానికి ఆధారంగా ఈ కనబడేవన్నీ ఏర్పడుతున్నాయి. అందుకని ఈ రాజుగారు చూసింది వేరు, భర్తలు చెప్పేది వేరు. అందుచేత భారం ఈ శరీరమునకే కానీ నాకు కాదు అంటే, మనం ఒక కుర్చీ మీద కుర్చీ పెట్టామనుకోండి, ఆ కుర్చీకి కుర్చీ భారం అనే ఉండదు. అది జడమే, ఇది జడమే కదా. వస్తువు మీద వస్తువు పెడితే భారం లేదు, మనిషి మీద పెడితే వాడు నా మీద పెట్టాడు అనుకుంటాడు కదా, నా శరీరం మీద పెట్టాడు అనుకోడు కదా. అది ఎంత ప్రజ్ఞ అయితేనండి ఎలా ఉండదు కదా. ఇప్పుడు టేబుల్ పెట్టాము, టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టాము, దాని మీద ఇంకోటి ఏదో పెట్టాము. ఈ భూమి మనమంతా భారం అనుకుంటుందా? నిజానికి మనం ఎంత భారం భూమికి అనుకోదు. ఎందుకు అనుకోదంటే అది తల్లి ప్రేమ. తల్లి కూడా అంతే, పిల్లవాడు అలాగే ఉంటాడు. ఊళ్ళో వాళ్ళకి అనిపిస్తుంది బా ఇలాంటి కొడుకుతో ఎట్లా వెగుతుందా అనుకుంటారు. తల్లికి ఎలా అనిపించదు కదా, నా కొడుకు అనేటువంటి మమకారం. భరతుడికి ఏ బాధలు లేవు, అతడికి అహంకారమే లేదు, ఎందుకంటే మూలమే తానుగా కూర్చునున్నాడు, దాని చుట్టూ అన్నీ అల్లుకుంది. ఇది అనుభవికమైన విషయం కావాలంటే అది పరమోత్కృష్టమైన స్థితి. అది మనబోటి వాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటివి కూడా ఉన్నాయి, ఈ స్థితులు కూడా ఉన్నాయి, తెలుసుకో. తెలుసుకుంటే నీ చుట్టూ ఏర్పడిన పొరలలో నువ్వు కూర్చోకపోతే నీ పొరలు నుంచి నీకు కానీ, నీ నుంచి నీ పొరలకు కానీ ఇబ్బంది ఉండదు. ఒక ఇంట్లో ఒకడు ఉన్నారనుకోండి, వద్దిగా ఉంటే ఆ ఇంట్లో అక్కడ ఉండేవి చిందరవందర చేయకుండా, వాటి నుంచి మార్చకుండా, కింద పడేయకుండా, పగల కొట్టకుండా, పాచి పట్టించకుండా, అవి అవిగా ఉంటావు, నువ్వు నువ్వుగా ఉండొచ్చు కదా అందులో. అలా అష్టప్రకృతితో ఏర్పడిన శరీరంలో నువ్వు చాలా వద్దిగ్గా ఉన్నావు, వద్దిగ్గా ఇచ్చిన వాడుకుంటున్నావు, అవి నువ్వు వాడుకోవడానికి వాటికేమీ అభ్యంతరం లేదు, వాటికి అభ్యంతరం లేదు. నీవు వాటి ఎందుకు చూపించేటువంటి గౌరవము, మర్యాద, మిత్రత్వం బట్టి అవి నీతో కూడా బాగానే ఉంటాయి. అట్లా హాయిగా ఉండలేడు జీవుడు, లోపల ఉండేవాడు అన్నీ కిరుకుతాడు. ఇంట్లో ఉండి ఇల్లు కలుపుకునే వాడికి ఇల్లేం బాగుంటుంది, ఒంట్లో ఉండి ఒళ్ళు కొలు కనుక్కునే వాడికి ఒళ్ళేం బాగుంటుంది కదా. అంచేత ఈ కక్షల్లో నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది లెక్క. మతం వ్యాప్తి ఎందుకు ఉండొచ్చు, ఏదో చోట వద్దిగా కూర్చోవచ్చు, దెన్ని పాడు చేసుకోకుండా ఉండొచ్చు. అవన్నీ నీవు కాదు, నీకు ఏర్పాటు చేశారు. నీకు ఏర్పాటు చేసిన దాంట్లో నీకు నివాసం ఏర్పాటు చేశారు. అలా ఉన్నాడండి భరతుడు, శరీరంలో ఉన్నాడు తప్ప శరీరంలో లేడు, శరీరం భావంలో లేడు. అందుచేత బలసీనుట చిక్కిపోవుట శరీర ధర్మములే. రోగములు ఆకలి దప్పులు కూడా దేహధర్మములే. దేహం లేకపోతే ఆకలి లేదు, దాహం లేదు. దేహం అంటే ఈ కనబడుతున్న దేహానికి కణ సూక్ష్మంగా ఉండే దేహాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నా కదా. దీన్ని ఆనుకునే ఒక ప్రాణ శరీరం ఉంటుంది. ప్రాణం బాగుంటే శరీరం బాగుంటుంది. ఈ ప్రాణ శరీరానికి ఈ శరీరానికి మధ్య మనకుండే కోరికల వల్ల కామ శరీరం ఉంటుంది. ఆ కామ శరీరం వల్ల ఈ శరీరం దెబ్బతింటుంది. అందుకని కామము ధర్మయుక్తంగా ఉండాలని చెప్తారు. అందుకని ఈ అన్నమయ శరీరానికి ప్రాణమయ శరీరానికి మధ్యలో కామ శరీరం ఉండటం వల్ల అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనిషిని. ఈ ప్రాణ శరీరం ఈ శరీరానికి ఆధారంగా ఉండి కామ శరీరం బాగా పలసగా అంటే తగు మాత్రంగా ఉంటే ఇదే శరీరంలో కాంతి శరీరం ఏర్పడుతూ ఉంటుంది, అంటే వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ కాంతి శరీరానికి మళ్ళీ అడ్డొచ్చేవి మనోమయ కోశంలో ఉండేటువంటి భావాలు. ఆ భావాలు మేఘాలాగా ఉంటాయి, అవి కూడా దాటేస్తే ఓ చక్కని కాంతివంతమైనటువంటి శరీరాలు అది ఒక పరిణామ క్రమంలో కనిపిస్తూ ఉంటాయి. శరీరం ఏ లోకంలో సంబంధించి ఉంటుందో తగు విధమైనటువంటి నీరు ఆహారం వాటికి ఉంటాయి. ఎందుకని శరీరం లేకపోతే ఆకలి ఉండదంటే అర్థం ఏంటంటే ఇన్ని శరీరాల్లోనూ ఇరుక్కోకుండా ఉండేవాడికి ఆకలి ఉండదు. అన్ని లోకాల్లోనూ ఆహారం ఉంది, అన్ని లోకాల్లోనూ నీరుంది, కానీ లోకానికి లోకానికి ఆహారం నీరు యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. ఇట్లా ఎనిమిది పొరలు, ఒక ఎనిమిది పొరల కమలంలో హాయిగా కూర్చుండేటువంటి వాడు వాటిని ధర్మాన్ని అనుసరించి నిర్వర్తించుకునేటువంటి వాడు సిద్ధుడు. సిద్ధుడు అలాంటి సిద్ధుడు ని పరకరించాడు ఆయన రాజుగారు. అందుకని ఈ నేను ఇవన్నీ కూడా దాటి ఉన్నానని చెప్తున్నాడు. దేహధర్మములే జరామరణములు, రోషము, నిద్ర, మెలకువ, అహంకారము, మమకారము కూడా దేహధర్మములే. దేహం ఉంటే అహంకారం, దేహం ఉంటే మమకారం, దేహం ఉంటే నిద్ర, మెలకువ, కళ ఇలాంటివన్నీ ఉంటాయి. దేహం ఉంటే అది మరి చచ్చిపోవటం, బతకటం, పుట్టడం, చచ్చిపోవటం అని ఇవన్నీ దేహానికి సంబంధించినవి. నేను అది కాదు అందులో కూర్చున్నాను. మనం ఇలా ఎంటో కూర్చుంటే ఇంటిని ఏమైనా గోడతో కొట్టారనుకోండి, మనకేం తగలదు కదా దెబ్బ. అలా ఉన్నాడు ఆయన. ఇంటి ఇప్పుడు మనం ఇప్పుడు గదిలో కూర్చున్నాం, నాలుగు గోడలు ఉన్నాయి, గోడకేమన్నా కొడితే మనం తగిలినట్టు అనిపించదు. అలాగే మనం అంటే మన శరీరం అనుకుంటాం కాబట్టి మనం కొడితే మనకు తగిలినట్టు అనిపిస్తుంది కదా. అంటే ఆయన ఏమయ్యాడు, ఆయన లోపలికి ఏడు మెట్లు ఎక్కిపోయాడు. డిప్ డీప్ అని అంటూ ఉంటాం కదా, అంటానికి ఏముంది, డిప్ డీప్ అని బయటకు వెళ్ళిపోతుంటాం మనం. ఇది అన్నాను ఫీలింగ్ తప్ప భావన పట్టుకుని బయట తిరిగేవాడికి డిప్ డీప్ ఏమిటంటే మొహం. అందుకని డిప్ డీప్ అనగానే ఆయన మూడు అడుగు లోపల చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడెక్కడో బయట తగిలితే ఆయనకి ఏమనిపించదు, అది విషయం. ఇక్కడ ఎంతటి వాడు భరతుడు, ఎంతటి వాడు భరతుడు. లోకాల అవగాహన లేకుండా పురాణాలు చదువుకుంటే ఏం లేదు. సృష్టి సప్తసత్తి, ఏడేళ్ళు 49 పొరలు ఉన్నట, ఒక్కొక్క పొరలో మళ్ళీ 7 పొరలు చొప్పున 49 పొరలు, 49 అగ్నులు, 49 వాయువులు, అంతా 49 7x7 7x7 అంటుంటాం కదా ఇంగ్లీష్లో. అంచేత ఇందులో ప్రజ్ఞ ఈ 8 ఆవరణలు దాటి ఉండేటువంటిది. అది దైవం నుంచి దిగొచ్చినటువంటి, సో దైవమే తాను, తానే దైవము అనేటువంటి స్థితిలో ఉన్నవాడికి ఈ ఆవరణలన్నీ ఉంటాయి. తాను వాటితో ముడి వేసుకున్నాడు, అవి అతనిని బంధించవు, ఉంటాయి. అది స్థితి. అందుచేత అలా చెప్పాడు ఆయన, నన్ను నడుస్తున్న పీనుగు అంటివి. నడుస్తున్న పీనుగు అన్నాడు రాజుగారు. నేనే కాదు, జనన మరణములు గల దేహం ఎప్పుడూ జడమే కనుక అది పీనుగు అన్నాడు. అందరం పీనుగులోనే ఉన్నామని చెప్పాడు. మనం ఉంటే అది దాని కథ, మనం లేకపోతే దాని కథ ఉంది కదా. వెంటనే ఐస్ బాక్స్ కోసం పరిగెడతాం కదండి, లేకపోతే ఐస్ బాక్ ఎంత తొందరగా ఐస్ బాక్స్లో పెట్టేద్దామని చూస్తాం కదా. అదేమిటది, వాళ్ళు లేడు అందులో, అది ఉంటుంది. సరే వేరే కథ అనుకోండి. అని చెప్తే అందరం పీనుగులే అని చెప్పాడు. లోపల ఉండేవాడు అన్నాడే వాడు, ఇక్కడ ధర్మం నేను నా ఆవరణలతో కూడిన శరీరం, ఆవరణలన్నీ శరీరానిదే. అందుకని అహంకారము ఆవరణ, బుద్ధి ఆవరణ, మనసు ఆవరణ, ఇంద్రియాలు ఆవరణ, భౌతిక శరీరం ఆవరణ, ఇట్లా ఎన్ని ఆవరణలు కట్టుకుంటే నవద్వారకాపురి అన్నారు కదా, ఆయనకి 9 ద్వారముల నగరం ఉంది. ఆయనకి మనకి 8 ద్వారముల నగరం ఇచ్చాడు. ఎందుకంటే మనకి ఆయనకి మధ్య కూడా ద్వారం. అందుచేత ఇలా మన తత్వాన్ని అర్థం చేసుకుంటే భరతుడు ఎక్కడున్నాడు, ఈ రాజుగారు ఎక్కడున్నాడు, ఈ రాజుగారు ఈ భరతుడు ఉండే స్థితి పొందాలనేటువంటి ఉద్దేశం ఉంది, కానీ అదేమిటో తెలియదు. మనందరికీ కూడా అదేదో గొప్ప విషయాన్ని కదా వెంటబడి దాని చుట్టూ తిరుగుతున్నాం, అదేమిటో తెలియకుండా. అదేమిటో తెలియకుండా అదేదో గొప్ప విషయం మనకు తెలియలేదు, తెలుసుకుందామనే రుచి కలగటం చేత, దాన్ని తెలుసుకున్నారనేటువంటి ఒక జిజ్ఞాస చేత అలా తెలుసుకుంటూనే ఉంటాం. ఎప్పటివరకు? అదే మనం అని తెలిసే వరకు. అందుచేత అందరూ నడుచుకున్న పీనుగులే అని చెప్పాడు భరతుడు. నీవి యజమానివి, నేను భటుడను అని సంబంధములు కూడా శరీరములకు సంబంధించినవి కానీ జీవులవి కావు అని చాలా సత్యం. ది బ్రదర్హుడ్ ఆఫ్ బీయింగ్స్ అండ్ ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అంటారు. బ్రదర్హుడ్ ఆఫ్ బీయింగ్స్ అంటే జీవులందరూ ఎలాంటి రూపాలన్నా, అది చెట్టవచ్చు, పుట్టవచ్చు, పక్షవచ్చు, జంతువచ్చు, మనిషి అవచ్చు, దేవత అవచ్చు, అవన్నీ రూపాలే కదా. వాటిలో కదలేవి జీవులే కదా. సమస్త జీవరాశులకి మూలం ఒకటే, ఆ మూలంలోంచి అన్ని జీవులు వచ్చాయి. రూపాలు వేరు, రూపాలు వేరు తప్ప జీవులందరూ ఒకే తండ్రి బిడ్డలు. అందుకని ఒకటే తండ్రి, అందులోంచి వచ్చిన అందరూ సోదర సమానులే, సోదర సమానులే. ఎందుకని ఆ తండ్రికే పుట్టారు కదా. అన్ని స్వీట్స్ పంచదారలోంచి వచ్చినాయి కాబట్టి దాన్ని స్వీట్ అంటాం, పేరేం పెట్టినా. అందుకని ఆ అవగాహన ఉండటం వేరు. ఇక బ్రదర్హుడ్ బ్రదర్హుడ్ అనుకుంటూ తలకాయల పాలు కొట్టుకుంటూ ఇంకొకటి రకరకాల బ్రదర్హుడ్లు ఉన్నాయి కదా. చాలా దుర్వినియోగం చేయబడిన పదాల్లో బ్రదర్హుడ్ ఒకటని చెప్పారు దేవా మహర్షి. మోస్ట్ మిస్యూజ్డ్ అబ్యూస్డ్ వర్డ్ ఇస్ బ్రదర్హుడ్ అని వాడకండి, అర్హత లేకుండా. బ్రదర్హుడ్ అంటే చెట్టును చూసినా ఏం సోదరా అని పిలవగలగాలి, జంతువు కనబడ్డా ఏం సోదరా అని పిలవగలగాలి, కదిలేది ఏం కనబడ్డా అందులో ఉన్నవాడు నీ ఫ్రెండ్, నీ సోదరుడు అని తెలుసుకుంటారు. ఎందుకంటే అందరికీ ఒకే ప్రకృతి తల్లి, అందరికి దిగొచ్చినవాడు వీడుకు, తండ్రి నుంచి దిగొచ్చినవాడు జీవుడు. ఎక్కడుంటుందండి ఇంత అవగాహన? విచారం, తత్వ విచారం ఆ విధంగా నడవాలి తప్ప ఏవేవో 4 కథలు పట్టుకుని, కొన్ని శాస్త్రాలు పట్టుకుని, కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటే తత్వం దొరకదు. అందుచేత నీవు యజమానివి, నేను భటుడను అని సంబంధములు కూడా శరీరములకు సంబంధించినవే కానీ జీవులవి కావు. లోక వ్యవహారములు, కర్తవ్య విధానం కూడా దేహములకే కలుగును కానీ జీవులకు కలగవు. కిందసారి రాదు, ఈసారి బంటైన వాడు ఇంకో జన్మలో అట్నుంచి మారచ్చు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి, ధనికులు దరిద్రులు అవుతారు, దరిద్రులు ధనికులు అవుతారు, రకరకాలుగా బయట మారిపోతూ ఉంటుంది. లోపల ప్రజ్ఞ అది ఎప్పుడూ ఒకటి, జీవ ప్రజ్ఞ ఎప్పుడూ ఒకటే. దాని చుట్టూ వేషం మారుతూ ఉంటుంది. అది ఆ వేషం 8 పొరల్లో 7 లోకాల్లో మారుతూ ఉంటుంది. అది బాగా ఎప్పుడు గుర్తుండేవాళ్ళు బ్రహ్మర్షులు, గుర్తు చెప్పేవాళ్ళు గురువులు, గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళు విద్యార్థులు. ఇట్లా మనకుంటుంది. నీవు రాజు గనక నీకు అభిమానము సహజము అని, నేను రాజును కదా, నేను రాజును కదా అనుకోవటం వల్ల కదా, నేను బ్రాహ్మణుడను, నేను బ్రాహ్మణుడని అనుకోవటం వల్ల కదా అభిమానం వల్లే దెబ్బతింటాం. నేను రాజును కాదు, అదే నేను అనేటువంటి సత్యం. నాన్న మాస్టర్ గారు నేను నేనేనా నేనన్నారు. మూలం పేరు నేనే, తన పేరే ముసలిగా తన కొడుకులకు అందరికీ పెట్టుకున్నాడు, అందరి పేర్లు నేనే. అందుకనే ప్రతివాడు నేను 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 అంటూ ఉంటాడు. ఈ నేను దాని చుట్టూ ఏర్పడ్డ వాటి బట్టి లోకంలో వేరే వేరే కర్తవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి, కానీ మారుతూ ఉంటాయి. ఈ జన్మలో భర్త కాబట్టి భార్య నడిపించాడు అనుకోండి, 10 జన్మలో అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ జన్మలో రివర్స్ అయిపోవచ్చు కూడా, మారిపోతూ ఉంటాయి కదా. ఒకప్పుడు బాస్, ఇప్పుడేమీ కాదు, ఇప్పుడేమీ కానివాడు ఒకప్పుడు బాస్ అయిపోతుంది. బాస్ అయిపోయాననే మార్పు నీ ప్రజ్ఞలో రాకపోతే సుఖపడతావు. నేను యజమానిని అనే భావన ప్రజ్ఞ గంటిందనుకోండి, నీ ప్రవర్తనలో సమానత్వం పోతుంది. యజమాని లేడు, బంటు లేడు, అది లోక వ్యవహారం. అందుచేత ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నా ఆ కార్యక్రమానికి కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి. అవి నిర్వర్తించడమే తప్ప అది మనం కాదు అని తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండకపోతే చేతలో ఎక్కువ తక్కువలు వస్తాయి. చేతల్లో ఎక్కువ తక్కువలు రాగానే చిక్కులు పడతాయి. అందుకని ఎప్పటికప్పుడు నేను అదే నేను అదే నేను అదే నేను అని లోపల మొత్తుకుంటూ ఉంటుంది హృదయం. అది గుర్తుపెట్టుకుంటే ఆ ఒక్క సత్యం మనతో ఉంటుంది ఎప్పటికీ, మిగతా అని మార్పులేదు. అందుకనే నాకు ఈ కరోనా వచ్చింది, మందులు తీసుకుంటున్నాం, హాస్పిటల్లో చేరాం, ఇలా ఒక మెసేజ్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా నీ హృదయంలో ఉండే సోహం అనే జరిగే శబ్దంతో ముడిపడి ఉండు, అన్నీ బాగుంటాయి. ముడిపడి ఉంటే దేహంలో జరగాల్సిన మార్పులు సవ్యంగా జరుగుతాయి, జరిగినా జరగకపోయినా మనం సవ్యంగా ఉంటాం. మనం ఎప్పుడు ఉంటాం, మన చుట్టూ ఉన్న ఆవరణలు కదా ఇబ్బందులు. నేను నేనుగా ఉంటే నా చుట్టూ ఉండేటువంటి ఆవరణలు వాటిలో అస్వస్థత వల్ల, అస్వస్థత వల్ల, ఔషధాల వల్ల రకరకాల మార్పులు జరుగుతుంటే నువ్వు చూస్తూ ఉండొచ్చు. అది యోగం. నీ లోతటన ఏమైనా జరుగుతుండను చూస్తూ ఉండము అన్నారు కదా. చూస్తూ ఉంటామంటే 3 గుణాల విన్యాసాలు చూస్తుండొచ్చు, 5 భూతాల విన్యాసాలు చూస్తుండొచ్చు. వాటితో మనం కొంచెం బంధం పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు వాటి యొక్క భావం మనకు తగులుతూ ఉంటుంది. భరతుడు ఈ స్థితిలోని దాటినటువంటి వాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. అభిమానం నీకుంది, రాజును అనుకుంటున్నావు పిచ్చివాడా అని కదా. వాడు రాజు ఏంటి? నన్ను ఇట్లా ఆజ్ఞాపించుతుంటో నన్ను ఇట్లా ఆజ్ఞాపించుతుంటివన్నసో నీవు మత్తులో ఉన్నావు అని. మీరు చూస్తున్నాను ఈ మనసు పనివాళ్ళతోనూ తనకన్నా చిన్నవాళ్ళతోనూ మాట్లాడే తీరులోనే తేడా తేడా తెలిసిపోతుంది. ఒక ఆత్మని పలకరించినట్టు అందరినీ పలకరించగలవా? పలకరించడమేగా పని తర్వాత కదా. ఒక ఆత్మని పలకరించినట్టుగా ఒక భటుడిని పలకరించగలవా? ఒక యజమానిని పలకరించినట్టుగా ఒక భటుడిని పలకరించగలవా? ఇవన్నీ చూసుకుంటుంటే ఏం జరుగుతుందంటే, లోక వ్యవహారానికి హింస తక్కువలు చేసిన లోపల ఆదరణ ఆప్త తత్వం ఉండాలి. అది నువ్వు పిలిచే పిలుపులో కనబడిపోతుంది. అని చెప్తే నువ్వు రాజు అని బాగా మత్తెక్కింది నీకని చెప్తున్నాడు. బాగా మదం ఎక్కింది, ఆ మదం నుంచి మత్తు వచ్చింది నీకు. నువ్వు ఆ మత్తులో ఉన్నావు. రాజుగా నిన్ను నువ్వు భావించుకొని ఇంతకాలము పొందిన అలవాటే ఈ మత్తు కదా. రే రా అంట పెద్దానికి అలవాటే, నువ్వు చేసుకున్న అలవాటు. అట్నుంచి అలా పిలుపు నీ దగ్గరికి వచ్చినప్పుడు రోజు అప్పుడు కదా మనకు తెలుస్తుంది కదా. అందుచేత ఈ అభ్యాసం అనుసరించి నీవు ప్రవర్తిస్తున్నావు. ఎవరెవరి ప్రవర్తనలో వారి వారి అభ్యాసం నుంచి వచ్చినాయి. అభ్యాసాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అదే పని అదే విధంగా చేస్తూ ఉంటే అది అభ్యాసం అయిపోతుంది. దానికి నేనేమి చేయగలను అన్నాడు. ఇవన్నీ నీ బాధలు రా, నాకేం లేదు. నీకేదో శరీరానికి అసౌకర్యంగా ఉందంటే సమస్య నీలో ఉంది, నాలో ఏం లేదు. నువ్వు నన్ను తన్నావు, నన్ను తిట్టావు, అయినప్పటికీ ఆయన ఇక్కడ ఏమీ సమస్య లేదు. చూడు ఎలా ఉన్నావు నువ్వు అని చూపించాడు. పిచ్చివాని వలే, మూగవాని వలే, గ్రుడ్డివాని వలే, మూడిన వలే నేను సహజమైన స్వభావం కలవాడను అన్నాడు. ఇది నా స్వభావం అంటే ఆయన హీ హ్యాజ్ డిటాచ్డ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ లేయర్స్ ఆఫ్ ది బాడీ. దేహమునకు దేహపుంజమునకు వేరు గాని ఏకత్వంబు కానరాదు. చెడిన చెడిన దేహంబు చెడు గాని పురుషుండు చెడు అతనికి అంత చెడు లేదు. ఎక్కడున్నారో మా నాన్నగారు ఆ పద్యం ఎప్పుడు చదువుతుంటే నాకు బాగా వంట పట్టేసి వంట పట్టింది తప్ప ఇంకా. దేహమునకు దేహికి దేహంలో ఉండేవాడికి దేహపుంజమునకు ఏకత్వంబు కానరాదు. చెడిన దేహంబు చెడు కానీ పురుషుండు చెడు. పురుషుడు అంటే అందులో ఉన్నవాడని, పురంలో ఉండేవాడు పురుషుడు. దేహికిని దేహపుంజమునకు వేరు కానీ ఏకత్వంబు కానరాదు. చెడిన దేహంబు చెడును కానీ పురుషుండు చెడు అతనికి అంతా చెడు లేదు అని పద్యం ఎవరు చెప్తారు తెలుసా? హిరణ్యకశిపుడు తన తల్లికి చెప్తాడు. హిరణ్యాక్షుడు చచ్చిపోయినప్పుడు అంటే హిరణ్యకశిపుడు జ్ఞానే కదా, ఎంత ప్రజ్ఞది. వాళ్ళమ్మకి బోర్డు జ్ఞానం చెప్తాడు. అసపు చీకటింపడి ఆ పద్యాలని భాగవత పద్యాలు కూడా ఇచ్చా. ఎందుకు చెప్తానంటే ఎంతసేపు శరీరం 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 నేను ఈ శరీరానికి సంబంధించిన వాడిని కాదు, శరీరంలో ఉన్నాను. అందుకే కిందసారికి వెరిసేనాక పప్పు కథ చెప్పా. ఆ తొక్కులో ఆ పప్పు ఉంది కానీ దానికి దానికి ఏం సంబంధం లేదు, విడిపడిపోయింది. మామిడి టెంక లోపల గింజ ఇలా ఇలా కొడితే వినిపిస్తుంది, కొబ్బరి లోపల విడిపోతే వినిపిస్తుంది, విడిపోయినట్టు తెలుస్తుంది. ఇట్లా విడిపోయి లోపల ఉంటా ఉంటాయి. వాడు ముక్తజీవుడు. మన నిజస్వరూపం, మన నిజస్వరూపం ఉంటే మన కనబడుతుంది మన నిజస్వరూపం కాదు, ఎందుకంటే ఇది వయసు గడుస్తున్న కొద్దీ మారిపోతుంది. దాని లోపల ఎన్ని కాలాలైనా అలాగే ఉండే ఒకటి ఉంది, ఒక ప్రజ్ఞ. అది దానిపై వాడి నమూనా. మూలానికి ప్రతిగా జీవుడు ఉంటే జీవుడు చుట్టూ ఆవరణలు ఉన్నాయి, అంతే కదా. నువ్వెవడివి? మూలానికి సంబంధించిన వాడిని. అందుకని మూలం నుంచి వచ్చిన జీవుడు 8 ఆవరణలతో అమ్మ ఏర్పరిచినటువంటి సృష్టిలో బొద్దిగా ఉంటే వాడికి వాడు గుర్తుంటాడు. అవి ఇవి ముట్టేసుకుంటూ అవి ఇవి పొందాలనే ప్రయత్నంలో ఇరుకులో పడుతూ ఉంటాడు. నీ పరిస్థితి అది, నా పరిస్థితి అనే తన పరిస్థితి చెప్తున్నాడు భరతుడు. పిచ్చివాని వలే, మూగవాని వలే, గ్రుడ్డివాని వలే, మూడిని వలే నేను సహజమైన స్వభావము కలవాడు. అంటే హీ హాజ్ పుట్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఫ్రమ్ ది బాడీ. నేను దానికి ఏం ప్రోగ్రామ్స్ ఏం లేవు, ప్లానింగ్ ఏం లేదు కదా. ఏం చూడాలి అంతా తనే అన్నప్పుడు, అందుకని గుడ్డివాడు. నీవు శిక్ష విధించినను అది నాకు తగులనప్పుడు ఏమి లాభము? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు? రాజు కాబట్టి కొడదాం అనుకుంటావు, బంధిద్దాం అనుకుంటావు. నువ్వు దేని బంధిస్తావు? ఇవన్నీ ఇప్పుడు మనం ప్రయత్నం చేసి పొందే విషయాలు కాదు. ఇవన్నీ మనకి ఈ మార్గంలో చివరికి కలిగేటువంటి ప్రజ్ఞా పాఠం అన్నమాట. అలాంటి కథ ఇది. అంతకుముందు ఋషభుడు అంటే కంఠధ్వని అని చెప్పాం. ఇప్పుడు ఇంకా బాగా దిగి వచ్చినటువంటి వాడు భరతుడు. అందుచేత నా లక్షణము స్తబ్దత్వం. నీవు కొట్టినను కొట్టించినను కూడా వ్యర్థమే, కానీ ఏమీను ప్రయోజనం ఉండదు. పూర్వకర్మలలో మిగిలిపోయిన దాని వలన నీ బరువు, పల్లకి బరువు నా భుజమునకు తగిలినవి. తప్పించుకున్నట్టుకు యత్నమేలా చేయవలను? కనుకనే ఈ పల్లకిని పడదోయక మోసుతున్నాను అన్నాడు. సరే, ఏదో ఇలాంటిది ఒకటి జరుగుతుంది జరగని లేటెడ్ హ్యాపన్. ఈ పలుకులు రహుగణ హృదయమునకు సూటిగా తగిలి, ఎందుకంటే వాడు జిజ్ఞాసు కదా. ఇట్లా ముట్టిస్తే అంటుకుంటాను. నేను ఇప్పుడు చెప్తూ ఉంటా, దీపం వెలిగించే దీపం తయారు చేసే తీరులోనే సాధనంతా ఉందని. ఆ బొత్తి ఎంత మనతేరు ఉండి అది నూనెతో తడిసి ఉండి సంసిద్ధంగా ఉంటే అగ్గిపొర నుంచి జ్వాల వస్తుంటేనే అంటుకుపో. ఒత్తు బాగా మందంగా ఉందనుకోండి, అగ్గిపొరలన్నీ కారిపోయినా ఒత్తి వెలగదు కదా. అందుకని ఒత్తి చేసే విధానంలోనే శ్రద్ధ, భక్తి, జిజ్ఞాసత్వం అన్ని గోచరిస్తాయి. ఏ పనిలో అయినా శ్రద్ధ పట్టే కదా. అందుచేత ఇది సరాసరి తగిలింది. తత్వజ్ఞానోపదేశం పొందవలనను సంకల్పముతో పోవుతున్నట్టు సంస్కారం వలన అహంకారమును ముడిని విడగొట్టుకొట్టినట్టు దెబ్బల రూపముతో ఆ పలుకులు తగిలను. రహుగణుడు జిజ్ఞాసు కాబట్టి ఆ విధంగా తగిలే. అలా కాకపోతే అలా అనిపించదు కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను నాకు తగిలించండి అంటారు కదా. అందుచేత అతడు చిరకాలము పఠించి తర్కించి చర్చించిన బహుయోగ గ్రంథముల సారాంశమైన పరిష్కారము భరతుని వాక్కుల యందు రహుగణునకు భాషించను. ఇట్లా చదువుకున్నాడు ఇదివరకైనా ఏవి రహుగణుడు మహాజ్ఞాన పిపాసి కాబట్టి చిరకాలము పఠించి తర్కించి అంటే పెద్దలందరి దగ్గర దాన్ని తెలుసుకోవాలని విచారణ చేశాడు. చర్చించి బహుయోగ గ్రంథములను పఠించి వాటి సారాంశమైన పరిష్కారము ఏదైతే ఉందో అది వినిపించింది రహుగణుడికి. గొప్ప విషయం కదా. అలాగే ఉంటుంది గురు శిష్య సంబంధం. వీడేం చెప్పాడో వాడేం విన్నాడో తెలియదు కానీ ఆ ముహూర్త కాలంలో వాడి మీద వీడు పరిపూర్ణమైనటువంటి ఒక పరిష్కారం దొరికి ఇంక ఇదే మనకు మార్గం అనుకుంటాడు. అట్లా ఉంటుంది గురు శిష్య సంబంధం. అలా జరిగినప్పుడు అది సరిగ్గా అంటింపబడుతుంది. అందుచేత వెంటనే పల్లకి నాపి దిగి ఆ బ్రాహ్మణులకు సాష్టాంగ ప్రణామం చేశాను. రాజుగారు పల్లకి దిగాడు, ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మళ్ళా కాదు, అష్టాంగములు నేలకు తగలాలి, సాష్టాంగ ప్రణామం. మనమేం పెద్ద హంసంలండి రెండు చేతులు తప్ప. అంచేత సమస్త గర్వము క్షణములో మాయమైపోగా చేతులు జోడించి వినయముతో ఇట్లా ఉన్నాడు. మనం వెదకపోయే తీగ మన కోసమే వచ్చి ఇక్కడ కూర్చుంది అని కపిలాచార్యుడు అంతర్యామైన గురువనియు ఒక దేహమున ఒక చోట చేరి దరిచేరుటకు సాధ్యపడదనియు పూర్వము చెప్పబడి ఉన్నది. భరతుని రూపమున కపిలుడు జగద్గురువై రహుగణను అనుగ్రహించుట ఇందలి వేదార్థము. ఈయన రహుగణుడు కపిలుడి కోసం వెళ్తుంటే ఆ కపిలుడే ఈ భరతు నుంచి పరుకుతున్నాడు. ఎందుచేతంటే భరతుడికి ప్రోగ్రామ్స్ అండి, అదేనా? కపిలాచార్యుడికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సృష్టి నిర్వహణలో కొన్ని కొన్ని అవతారాల్లో తమకుగా తాము కొన్ని బాధ్యతలు ఏర్పరచుకున్నారు. అందులో ఇది భూమికి మొట్టమొదటి గురువు కపిలుడే, తర్వాత గురువు సనత్ కుమారుడు. అంతవరకు పోలేదు మన ప్రార్థనల కపిలుడు వరకు. ఆ కపిలుడే కృష్ణుడు, భరతుడు కృష్ణుడే, అన్నీ కృష్ణుడే. అంచేత ఈ విధంగా ఆయన భావన కలిగింది. దిగాడు, దండాలు పెట్టేశాడు. బ్రాహ్మణోత్తముడవైన నీవెవడవు? అవధూత వేషము ధరించి ఈ భూమిపై ప్రచ్ఛన్నముగా తిరుగుతుంటుంది. ఏ మహాకార్యం కోసం ఇట్లు సంకల్పించితివి? దేనికోసం ఇక్కడ ఉన్నాను భూమి మీద అడిగాడు. తెలియదు కదా, అట్లా చాలామంది ఉన్నారు భూమి మీద. మనకి తెలిసిన వాళ్ళే మనకి వాళ్ళు చాలా తక్కువ. చాలా తెలియకుండా ఎంతమంది ఉన్నారు కదా. ఎందుకంటే మనకి తెలియపరచుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎందుకున్నారో తెలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏం చేయాల్సిన అవసరం లేకపోయినా ఎక్కడో చూడటం ఉండాలి కాబట్టి సృష్టిలో భూమి మీద ఉందా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎన్ని లోకాలను పరమభాగవతోత్తముడికి ఎక్కడున్నా ఒకటే ఇక్కడుంటావా అక్కడ ఉంటావా అంటే ఎక్కడుంటావని చెప్తాడు, ఎక్కడ పెడితే అక్కడ ఉంటానంటాడు కదా. అందుచేత ఇక్కడ ఉన్నాడేమో మనకు తెలియదు కదా, నువ్వు ఏ పని మీద ఇక్కడ ఉన్నావయ్యా, ఇలా తిరుగుతున్నావు ఇక్కడ నా రాజ్యంలో నా అడవుల్లోనే, ఏ మహాకార్యం కోసం ఇట్లు సంకల్పించితివి, ఇట్లు ఒంటరిగా మా దారిలో నీవు కనిపించరా, నన్ను కృతార్థుని చేయటకే కానీ వేరు కాదు. అది ఆయన భావన. మనం అనుకున్నది సందర్భం మనకి మరొక రకంగా ముందుగానే అక్కడ తారసెళ్ళింది కదా. లేదా కపిల మహామునిందుడే ప్రసన్నుడై ఈ రూపము వచ్చిండునేమో, నీ మహత్యమును గ్రహింపలేక అపచారము చేసి తిని దయామయుడవై నా తప్పులను క్షమింపు. నా పేరు రహుగణుడు, నేను సింధు దేశపు రాజును. ఇంతవరకు ఎన్నడను దేనికి భయపడిన వాడను కాదు. చాలా పెద్ద విషయం భయం అనేటువంటిది ప్రతివాడికి ఏదో ఒక క్షణంలో వస్తుంది. హిరణ్యకశిపుడికి, హిరణ్యాక్షుడికి, రావణుడికి, కుంభకర్ణుడికి, అందరికీ చిట్ట చివరికి దైవాన్ని చూస్తే భయం వచ్చింది. కంసుడికి రాలే భయం, ఎందుకంటే వాళ్ళ తత్వంలో ఉండే పరిస్థితి అది. అందుచేత కానీ యమదండమనను శివుని శూలమనను కూడా నాకు భయం లేదు. వజ్రాయుధము ధరించి ఇంద్రియ వచనను భయపడను. సూర్యచంద్రాదులు, అగ్నిహోత్రులు కూడా నన్ను భయపెట్టలేరు. మహాయుద్ధములలో అస్త్రశస్త్రముల తడతడలు, పడపడలు కూడా నన్నేమీ చేయలేవు. కానీ మొదటి నుండి బ్రాహ్మణ దీక్షలో ఉన్నవాడని సో నాకు భయమే అన్నాడు. ఈ బ్రాహ్మణ దీక్ష ఉండడం అంటే వాడు బ్రహ్మమే కూర్చుని ఉంటాడంతే. బ్రహ్మమే రూపం ధరించి ఉంటే వాడిని బ్రాహ్మణుడు అంటారు. అలాంటి బ్రాహ్మణుడు మామూలుగా లోకంలో ఎక్కడో ఉంటారో మనకు కనపడరు కదా. సివివి గారిని మీరు ఎవరు మాస్టర్ గారు అంటే నేను బ్రహ్మను రా అన్నాడు. ఎందుకంటే బ్రాహ్మణులు అరుదుగా ఉంటారు, బ్రాహ్మణ కులంకేమో చాలా ఉంది. నిజానికి అందరం బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళే, అందరి జీవులు బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి సహజంగా అందరూ బ్రాహ్మణులే. కాలక్రమంలో వారి వారి స్వభావంలో వచ్చే మార్పులు బట్టి, ఇతర రకాల స్వభావాలు బట్టి వర్గీకరణ చేసుకున్నాం, క్షత్రియులని, వైశ్యులని, ఇతరులని. అందరూ శుద్ధులే. ఎందుచేతంటే అందరూ శరీర సేవలో ఉన్నారు. ఎవరైతే వారి వారి శరీర పోషణలో ఉన్నారో వారందరూ శుద్ధులే. ఎవరెవరైతే వారి శరీరములను ఇతరులకు ఉపయుక్తంగా, మేలు కలిగేట్లుగా వర్తింపచేసి తదనుగుణంగా తాము కూడా సుఖంగా జీవించే విధానంలో జీవిస్తారో వాళ్ళందరూ వైశ్యులు. ఈ లావాదేవీలతో సంబంధం లేకుండా అందరినీ రక్షించేవాళ్ళు క్షత్రియులు. వీళ్ళందరికీ సలహాదారుగా ఉండి తన యందు దైవంతో కూడి ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు. పిలిస్తే పలుకుతారు తప్ప వాడికి ఏమీ కార్యక్రమాలు ఉండవు. ఇప్పుడు ప్రతివాడు శరీర పోషణం కొంత చేయాలి, కొంత లావాదేవీలు చేయాలి ప్రపంచంలో బతకడానికి, కొంత తన వారిని పోషించుకోవడం అనేది చేయాలి, ఎక్కువ భాగం దైవంతో కూడి ఉండాలి. అందుకే నాలుగు వర్ణాలు ప్రతి జీవిలోనూ ఉంటాయి. ఏ భాగం ఎక్కువ ఉంటే దాని ప్రకారం కొంచెం అలా గుర్తిస్తూ ఉంటారు. అంచేత ఈ బ్రాహ్మణుడు అంటే నాకు భయం అన్నాడు రాహుకుంటుడు. ఎందుకంటే దర్ బియాండ్ అని, అది ఈ నకిలీ బ్రాహ్మణులంతా దాన్ని దుర్వినియోగం చేసుకుని పతితులు అయిపోయారు, సందేహం లేదు. బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మంలో ఉంటే సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. బ్రాహ్మణుడు ఇతర ధర్మాల్లో ప్రవేశిస్తే సమాజం గౌరవించదు. బ్రాహ్మణుడు కేవలం యజ్ఞార్థనే జీవిస్తారు. ఆరో స్కంధంలో వస్తాయి బ్రాహ్మణ ధర్మాలేమిటి, క్షాత్ర ధర్మాలేమిటి, వైశ్య ధర్మాలేమిటి, శూద్ర ధర్మాలేమిటి. అవి చదువుకుంటే మనం అంతా సెల్ఫ్ స్టైల్ బ్రాహ్మణంగా కనిపిస్తాం. సెల్ఫ్ స్టైల్ రాజులు, సెల్ఫ్ స్టైల్ వైశ్యులు, నిజంగా మనమంతా దేవుని బిడ్డలమే అనేది సత్యం. స్వభావం బట్టి లోకంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత వీటికి వేటికి నేను భయపడను, నేను బ్రాహ్మణుడు అంటే భయం అన్నాడు. ఎందుకంటే బ్రాహ్మణుడు బ్రహ్మమే అని ఉద్దేశంతో. అట్టి బ్రాహ్మణోత్తములలో కూడా నీవేమీ అంటని వాని వలే కనిపించుతున్నావు కదా. ఏదో కొంతమంది ఋషులు ఆశ్రమం పెట్టుకుంటారు, ధర్మం చెప్తూ ఉంటారు, జ్ఞానం ఇస్తూ ఉంటారు, తత్వం విచారణ చేస్తూ ఉంటారు. నీకు అవి కూడా ఏం లేవు, యూ హ్యావ్ నో ప్రోగ్రామ్స్, నో ఆశ్రమం కదా. ఉండాలా? రూలేమంది ఉండాలా? తిరుగుతున్నాడు అంతే, దేహంలో ఉన్నాడు. అంచేత అలాంటి వాడిని ఒక ఆయన చూశాను నేను. ఆయన పేరు యూజీ కృష్ణమూర్తి గారు. హీ హాజ్ నథింగ్ టు డూ బట్ హీ దేర్, హీ వాజ్ దేర్. తెలియటం కష్టం. అంచేత ఇది ఎక్కువ భయపడాల్సిన విషయం. అందును విజ్ఞానము ప్రకటింపక మూర్ఖుని వలె చరించుతున్నావు. ఇక నీవు పలికిన పలుకుల యోగశాస్త్ర ప్రమాణములు అవి మా వాక్కులకును మనస్సులకును అందవు. కపిల మహర్షి విష్ణు కళతో అవతరించిన మహానుభావుడు, అతడు సాక్షాత్కరించిన శ్రీహరి అని పెద్దలు చెప్తారు. అతని సాన్నిధ్యమున బ్రహ్మవిద్య ఉపదేశం పొందుటకై పోతున్నాను. ఇది బాధ. ఇంతలో లోకమందలి సమస్త జీవులను తానే చూస్తూ బయలుదేరిన కపిల మహామునియే ఇట్లు రూపురేఖలు తెలియనీక చరించుతూ వచ్చి నన్ను అనుగ్రహించిన కాబోలు. మందబుద్ధి అయిన మా వంటి గృహస్థుడు యోగేశ్వరుల చేష్టలను ఎట్లు గ్రహింపగలడు? మన ఇంటికి మాస్టర్ వచ్చారు, మన ఇంటికి మాస్టర్ వచ్చారు అంటా ఉండి కదా. ఇప్పుడు ఈ మాస్టర్ ఆడటం అంటే ఆ మాస్టర్ ఆడటం కథలో చాలా ఉంది. ఎవడొచ్చాడో ఆ మాస్టర్ రూపంలో తెలియదు, ఏం తెలుసు. గ్రహగణుడు ఎంత లోపల చూశాడు. శ్రీహరి అవతారాల్లో రాడు కపిలాచారుడు, కళ శ్రీహరి కళ రూపంలో కబడ్డీ వచ్చాడు. ఆ కబడ్డీ కోసం అయిపోతుంటే ఆ కబడ్డీ నీలోంచి నా దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుందన్నాడు. దాన్నే మాస్టర్ జాల్కూర్ గారు అన్నారంటే ఆయన అడిగారు, మీరు ఎవరని? నేను పోస్ట్ మ్యాన్ రా అన్నాడు ఆయన. అదే పదం అందరి గురువులకి వర్తిస్తుంది. ప్రతి గురువు పోస్ట్ మ్యానే, ఎందుకంటే మూలాన్ని అందించడానికి వస్తాడు. ఆ మూలానికి ఒక పరంపర ఉంటే ఆ పరంపరను కూడా అందిస్తా. అందుకని కదా ఒకరిని ప్రార్థన చేస్తే ఇంకోటి కనపడటం, వాళ్ళని ప్రార్థన చేస్తే మరొకడు కనపడటం, అలా జరుగుతూ ఉంటుంది. ఇది గోదాదేవి విలుపుత్తూరు కృష్ణుని ప్రార్థన చేస్తే శ్రీరంగంలో ఉండేటువంటి శ్రీరంగడి దర్శనం కదా. మాస్టర్ గారు గాయత్రి చేస్తుంటే సిబిబి గారు కనబడటం. ఇవన్నీ ఏమిటంటే ఒకే మూలతత్వం రకరకాలుగా గోచరించి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఉద్ధరిస్తూ ఉంటాడు. ఉద్ధరించిన వాడు నేనుగా ఉండు, ఇంకా వాడుగా ఉంటాడు. వాడే తనుగా ఉంటాడు, వాడినే అందిస్తాడు. వీడిది అందించడమేం లేదు, వీడు పోస్ట్ మ్యాన్గా ఉంటాడు. మనీ ఆర్డర్ మీ నాన్న ఇస్తే పంపిస్తే మనీ ఆర్డర్ ఇచ్చే పోస్ట్ మ్యాన్ నీకు ఇచ్చాడనుకోకూడదు కదా. అక్కడ మీ నాన్న ఎంత పంపిస్తే వీడు అంతే ఇస్తాడు ఇక్కడ కదా. అంచేత గురువులందరూ పోస్ట్ మాస్టర్లే. మొత్తం సృష్టిలో ఒకడే ఉన్నాడండి, ఆయనకు చాలా పెద్ద సైన్యం ఉంది. ఇంద్రుడికి కూడా అదే చెప్తాడు కృష్ణుడు, నువ్వేవాడరా వర్షం ఇచ్చేవాడానికి, నువ్వు కాదు వర్షం ఇచ్చేవాడి, అహంకారం చేద్దాం అనుకుంటున్నావు. ఎవడు నేననుకుంటే వాడు అక్కడ ఆగిపోతాడండి. ఎవడు అదరే నేనని గుర్తుపెట్టుకుని అహర్నేశ్వరం ముడేసి కూర్చుంటాడో వాడు అన్నిటి నుంచి ఉద్ధరింపబడతాడు. తేషాం సమర్థతా ముత్య సంసార సాగర అన్నారు. అది ఒక్కడి పట్టు కూర్చుంటే ఎన్ని సముద్రాలనే దాటేసి, అది ఒకటి వదిలేస్తే మురుగుండు కూడా దాటలేం. నేను అనుకోగానే పడిపోతా. అందుకని నేను చేశాను, నేను చూశాను, నేను విన్నాను కాదు, జరిగింది, చూడబడింది, వినబడలేదు. అంతా పాసివ్ వాయిస్లో మాట్లాడతారు, యాక్టివ్ వాయిస్లో మాట్లాడరు. మన పర్సన్ స్పీక్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఈజ్ అన్ ఈగోయిస్టిక్ పర్సన్, ఈగోయిస్టిక్ పర్సన్. ఇలా జరిగింది అనేటువంటి వాడు వినయవంతుడు, ఇలా చేశాను అనేటువంటి వాడు అహంకారం. అది నీ మాటలోంచే తెలిసిపోతుంది నువ్వు ఏ ప్రజ్ఞలో ఉన్నావో. ఏ ప్రజ్ఞకి కక్షలు ఉన్నాయి, నువ్వు ఏ కక్షలో ఉన్నావో దాన్ని బట్టి తెలుసుకో. అందుకని ఋషులు ఎదుటివాడు మాట్లాడుతుంటే వింటూ ఉంటారు. దాన్ని బట్టి వీడు ఎక్కడున్నాడు, శరీరమా, ఇంద్రియాల, మనస, బుద్ధ, అహంకారమా, అది దాటి ఉన్నాడా లేదా, ఇట్లా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు. దాన్ని బట్టి ప్రవర్తిస్తారు. ఒక విదురుడు మైత్రిని కలిసిన, ఒక మైత్రిని విధుని కలిసిన, మనం మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోరు వాళ్ళు. ఎవరెవరి కక్షలు బట్టి గురువులు వాళ్ళతో ఆ కక్షలకు దిగి మాట్లాడుతుంటారు. గొల్లవాళ్ళతో మాట్లాడినట్టుగా కృష్ణుడు మైత్రులతో మాట్లాడాడు. ఎవరెవరిని బట్టి వారి వారితో మాట్లాడరు. హనుమంతుడు కోతులతో ఒక రకంగా మాట్లాడతారు, వానర సైన్యంలో పెద్దవాళ్ళతో ఒక రకంగా మాట్లాడతారు, సుగ్రీవుడితో ఒక రకంగా మాట్లాడతాడు, రామలక్ష్మణులతో తను చెప్పవలసింది పూర్తిగా చెప్తాడు. ఎందుకని వారి ప్రజ్ఞ బట్టి వారితో ప్రతిస్పందన. అందుచేత ఇప్పుడు ఇక్కడికి రఘుగణుడు బాగా ఆకలికొని ఉన్నాడు తత్వం గురించి. ఏ తత్వం గురించి తన గ్రంథాల్లో చదివి విన్నాడో అది ఇక్కడ సజీవంగా కనబడ్డది. అది వర్షమే కావచ్చు, కపిలుడే కావచ్చు, భరతుడే కావచ్చు, అక్కడ ఉన్నది తత్వం. హరి అంటే మాత్రమే ఉంది, హరి అంటే ఏమిటి, దిగి వచ్చిన వాడు అని అర్థం. హరి అనగా దిగి వచ్చిన భగవంతుడు అని అర్థం. ఆ దిగి వచ్చేవాడు ఎక్కడికైనా దిగి వచ్చేస్తాడు. ఇలా దిగి వచ్చేసినట్టుగా అనిపిస్తోంది అనుకున్నాడండి. మందబుద్ధి అయిన మా వంటి గృహస్థుడు యోగేశ్వరుల చేష్టలను ఎట్లు గ్రహించగలడు, కర్మవశమున నాకు కనిపించేటివి నీ ఒక విధముగా అలసట చెంది నడుచుతుంటివి, నేను ఒక విధముగా అలసట చెంది నడుచుతుంటని, ఈ ఆశ్రమము నాకే కాదు నీకు కూడా ఉన్నదని అనిపించున్నది, కుండ లేనిదే నీళ్లు తెచ్చుకున్నట్టుకు సాధ్యము కానట్లు ఈ సృష్టిలోని వస్తువేదయు అస్తిత్వం పొందదు. లోక వ్యవహారం అంతయు ప్రమాణముల ఆధారమున నమ్మబడుచున్నది. కానీ సన్మార్గము నిజమైన ప్రమాణము. అది లేనిదే మిగిలిన ప్రమాణముల సత్యమును స్థాపింపు. కనుక నీవు పలికిన పలుకులు నాకు సమ్మతము కాకున్నవి అని సింధు దేశాధిపతి పలికను. ఇప్పుడు మీరు చెప్పిందంతా చాలా నాకు బాగుంది. కానీ ఇప్పుడులాగా రకరకాల స్థితులలో ఏర్పడిన సృష్టిలో ఎక్కడికెక్కడ కొన్ని కొన్ని ప్రమాణాలు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత మీరు ఒక రకమైన ప్రమాణంలో ఉన్నారు, నేను ఒక రకమైన ప్రమాణంలో ఉన్నాను. అంచేత సత్యం ఒకటి అందరి యందు ఉన్నప్పటికీ లోక వ్యవహారం అంతయు ప్రమాణముల ఆధారమున నమ్మబడుచున్నది. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు లోక ప్రమాణాలు మనం అనుసరించాలి కదా అని ఆయన ఒక ప్రమాణం చూపించాడు. ఏమిటి, ఇప్పుడుతో ఆయన గురువు, ఈయన శిష్యుడు, ఆయనకి ఈయన సాష్టాంగ ప్రమాణం చేసి అంతా అదే అనుకుంటే చేయక్కర్లేదు. అందుచేత ఈ లోక ప్రమాణాన్ని మన్నిస్తూ సత్యాన్ని దర్శిస్తూ ఉంటాం. అంచేత దీనికి మాస్టర్ గారు వివరణ ఇచ్చారు, ఆ వివరణ చదువుకోవాలి మనం. అప్పుడు మనకి ఇంకా బాగా ప్రకాశవంతం అవుతుంది విషయం. లేదా ఇప్పుడు 8 బాబైంది కాబట్టి మాస్టర్ గారి రహస్య ప్రకాశం పై తరగతిలో చదువుకుందాం. బాగా గుర్తించుకోవడానికి మనం రకరకాల పొరల్లో వ్యాప్తి చెంది ఉన్నటువంటి నేననే ప్రజ్ఞను గుర్తుపెట్టుకోండి. ఈ కక్ష నుంచి తిరోధానం చెందొచ్చు, ఈ కక్షల్లోకి ప్రవేశం చేయవచ్చు. తెలిసి ప్రవేశించడం, తెలిసి నిర్గమించడం. పొద్దునే లేవగానే వీటన్నిటిలోకి మనం దిగొస్తాం. రాత్రి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇన్ని కక్షల్లో నుంచి వెళ్ళిపోతాం. రోజు జరుగుతున్నదే. బెడ్రూమ్లో పడుకున్నవాడు రోజు ఇల్లంతా వ్యాప్తి చెంది పనిచేసుకుని మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయినట్టుగా ప్రజ్ఞ తన మూలస్థానం నుంచి ఇన్ని కక్షల్లోకి ప్రవేశించి ఇన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకుని మళ్ళీ సరాసరి నిద్రకు ఉపక్రమించినప్పుడు తన స్వస్థానానికి వెళ్ళిపోవచ్చు. స్వస్థానానికి వెళ్ళటానికి ముఖద్వారం హృదయం అని ఉంది. హృదయమే ముఖద్వార గమ్యం కాదు, హృదయం ముఖద్వారం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళచ్చు. మామూలుగా మనం మనసు, ఇంద్రియాలు, శరీరం ఈ మూడు కక్షలు తిరిగి అలసిపోతాం. మిగతా కక్షలు మనం దాటలేం. అందుచేత ప్రకృతే ఆయా కక్షల్ని దాటించేస్తుంది ప్రతివారికి కూడా. అందుకనే పొద్దున్నే లేవగానే అందరికీ మళ్ళీ కొంత ఏమంటాం, అప్పుడే వికసించిన పువ్వులాగా ఉత్సాహంగా ఉంటాం. అన్ని కక్షలు దాటి వెళ్ళకపోతే లేచినప్పుడు కూడా చాలా బద్ధకంగాను, నిద్రలో ఇంకా అలసట తీరినట్టుగాను, లేవగానే చిరాకుగా ఉంటాం గాను, ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ఏంటంటే కేవలం మనసు లోపల ఉండేటువంటి పొరలో మరొక వెళ్ళి అక్కడ పడిపోతాం. అందుకని సుఖ నిద్ర కూడా ఒక యోగం, అది మనసు పాడు చేస్తుంది. రోజు ఈ కక్షలన్నీ దాటి వెళ్ళి దైవంతో మనం ఉన్నాం అనే భావనలో పడుకున్నాం అనుకో, అంటే పదార్థం, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, తమో గుణము, రజోగుణము, సత్వగుణం దాటి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేప్పుడు ఆ మూడు గుణాలకి ఈ ఐదు భూతాల్లోకి దిగి వస్తున్నాం. రోజు ఒకసారి గర్భగుడిలోకి వెళ్ళొస్తున్నట్టు ఒక ప్రయత్నం చేసుకుంటున్నాం అనుకోండి, ఇది ఇల్లని తెలుస్తుంది. ఈ శరీరం మనం ఇందులో ఉంటున్నామని తెలుస్తుంది, లేకపోతే మన శరీరమే మనం అనుకుంటాం, మన ఆలోచనలే మనం అనుకుంటాం. అంటే గోడ కొట్టిన బొమ్మలాగా అయిపోతాం. గోడకి పెయింటింగ్ పూసేసాం అనుకోండి, ఇంకా పెయింట్ రాదు కదా. అట్లా ఆవరణలకు అంటుకుపోయి ఉంటారు బల్లుల్లాగా. దాని నుంచి విడిపడటానికి ఈ దేహమునకు దేహికి నడుమ ఉండే వ్యత్యాసాన్ని వివరించడం అనేది, దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది మనకి ఈరోజు భాగవత ప్రవచనం అనుకోవాలి. దానికి మాస్టర్ గారి చివరను పై తరగతిలో మళ్ళీ చదువుకుంటుందాం. స్వస్తి, నమస్కారం.